యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము మొదటి వచనం నుంచి 9 వచనాలు నేటి వాక్య ధ్యానాంశం వాక్య భాగం యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు. అందులో 7 వచనాన్ని మనం చూస్తే, నరపుత్రుడా, నేను నిన్ను ఇస్రాయేలీలకు కావలివానిగా నియమించి ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమకల తండ్రి, సర్వాధికారిని ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు. మీరు మాకు వరముగా దయచేసిన మరొక నూతన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకమైన ఇప్పుడు వరకు బైబిల్ స్టడీని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా, మీరు తీసుకొచ్చిన ప్రియులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారికి ఇచ్చిన నెమ్మదిని బట్టి, అనుకూలతను బట్టి మీకు స్తోత్రాలు. దేవా, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ మాట కొరకు, నీ సన్నిధి కొరకు, నీ ముఖ దర్శనం కొరకు ఆశపడుతూ ఉండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు దేవా, మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. రావాలని ఆశపడుతున్న వారికి నాయనా, మీరు సహాయం చేయండి, కొనుకొల్పండి దేవా, లైన్స్ కలవడానికి కృప చూపించమని నా ముట్టుకుంది నాలు ఇప్పుడును అయోగ్యను ఒప్పుకుంటూ మీ ఆత్మ సహాయం కొరకు బతిమాలుకుంటూ నాయనా, కార్యక్రమం చివరి వరకు మీ సన్నిధి సహాయం కొరకు కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి గత కొన్ని వారాలుగా మరి సైనికుల జీవితాలను ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగానే క్రిస్టియస్ యొక్క మంచి సైనికుడు ఎలాగుండాలో 2 భాగాలుగా ధ్యానం చేస్తాం. సైనికులు కొనవలసిన యుద్ధోపకరణాలు మీద 4 వారాల పాటు మరి సర్వాంగ కవచం మీద ధ్యానం చేయడానికి ప్రభు సహాయం చేశారు. దాన్ని కొనసాగించగానే కావలివాడు వాచ్మెన్ కొరకు ఈ ఉదయకాల సమయంలో లేఖనాల నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాను. కనుక పిల్లరా, మరి ఇక్కడ వాచ్మెన్ గురించిన ప్రస్తావన మనం చూస్తా ఉన్నాం. దేవుడు మరి కావలివాణిగాను వాచ్మెన్ గాను ఇస్రాయేల్ ప్రజల పైన యెహెజ్కేలును నియమించినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సహజంగా వాచ్మెన్ అనేసరికి మనందరికీ బాగా ఈరోజు ఎరిగిన భాష, ఈరోజు మనకు తెలిసిన విషయం, ఈ అపార్ట్మెంట్ల దగ్గర, ఏటీఎంల దగ్గర, షాపింగ్ కాంప్లెక్స్ల ముందు నిలబడ్డ వాచ్మెన్ మన నెత్తిలోకి వస్తాడు. అయితే మరి బైబిల్ యొక్క ఈ పరిభాషలో వాచ్మెన్ అనగానే ఎవరో, ఎంత కీలకమైన వాడో మనకు అర్థం కావాల్సింది. వాచ్మెన్ అనేసరికి మనం చాలా చిన్న స్థాయిలో అర్థం చేసుకుంటాం, కానీ వాచ్మెన్ అనేసరికి మనం చాలా చిన్న స్థాయిలో అర్థం చేసుకుంటాం కానీ ప్రభు యొక్క ఉద్దేశం వేరు, ప్రభు యొక్క ఆలోచన వేరు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సరే, కావలివాడు అన్నప్పుడు పాతకాలంలో చరిత్రలోకి వెళ్ళి మనం చూస్తే, మరి ఆనాడు ప్రతి పట్టణము తన చుట్టూ ఒక గొప్ప ప్రాకారం కలిగి ఉండటం కొరకు మనకు చరిత్ర తెలుసు. ఆ శత్రు యొక్క దాడి నుంచి తమను తాము కాపాడుకోవడానికి ఎటువంటి శత్రు సమూహము యుద్ధానికి వచ్చి పట్టణాన్ని పట్టుకోకుండా ఉండడానికి వారి స్తోమతకు తగ్గట్టుగా, వారి స్థాయికి తగ్గట్టుగా ఈరోజు ఎట్లాగైతే ప్రపంచంలో చైనా దేశం చుట్టూ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచ వింతగా కనబడుతూ ఉన్న ఆ గొప్ప ప్రాకారం, ఆ గోడను వారు ఏర్పాటు చేసుకున్నారు. అలాంటి ప్రాకారాలను మరి ప్రతి పట్టణం కూడా, ఎరుషలేం పట్టణం మొదలుకొని ప్రతి పట్టణం కూడా తమ చుట్టూ ఈ రక్షణ గోడను ఏర్పాటు చేసుకోవడం, ఆ రక్షణ గోడ పైన ఎత్తుగా టవర్స్ కట్టుకోవటం, ఆ టవర్స్ లో కావలి వాళ్ళని వాచ్మెన్లను నియమించడం అన్నది చరిత్రలో మనం చూస్తాం. వాచ్మెన్ సైనికుడు, వాచ్మెన్ ఒక గొప్ప సైనికుడు, మంచి తర్పీదు కలిగి యుద్ధోపకరణాలు ధరించి ఆయుధాలు కలిగి ఎంతో మెలకుతో ఎంతో శ్రద్ధతో పట్టణం అంతటికి మరి కావలి కాయవాడుగా రేయిం బదులు అవిశ్రాంతితోటి మరి భద్రతనివ్వటం అన్నది మనం చూస్తున్నాం. ఈ అవగాహనతోటి మరి వాచ్మెన్ అనగా మనం ఈరోజు ఈ విషయాన్ని ప్రస్తావనలోకి తీసుకోవడానికి ధ్యానం చేయడానికి గల ముఖ్యమైన కారణం, మరి మనం పనిచేస్తున్న ఈ డిపార్ట్మెంట్లో మన విధుల్లో ఒక కీలకమైన విధి గార్డ్ డ్యూటీ. గార్డ్ డ్యూటీ అక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గార్డ్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు కానీ లేదా రాత్రి బీట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళు కానీ లేదా నైట్ రౌండ్స్ రాత్రి సమయంలో మన నైట్ రౌండ్స్ కోసం బాగా తెలుసు, బీట్ డ్యూటీ కొరకు మనకు తెలుసు, పోలీస్ స్టేషన్ సెంట్రీ డ్యూటీ కొరకు మనకు తెలుసు. ఇది మన ఉద్యోగంలో భాగమై ఉంది. ఏదైతే మనం ఈ సెంట్రీ డ్యూటీ, గార్డ్ డ్యూటీ, నైట్ పెట్రోలింగ్ డ్యూటీలు, నైట్ బీట్ డ్యూటీ చేస్తున్నామో ఈ విధులు బైబిల్లో రాయబడ్డ ఈ వాచ్మెన్ యొక్క బాధ్యతకి దగ్గరగా ఉన్నాయని, అదే వాచ్మెన్ యొక్క డ్యూటీ అని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక కావలివాడు అనగా ఎవరు, కావలివాడిని గుర్చిన బైబిల్ చెప్తా ఉన్న పరిచయం ఏంటి, కావలివాడి గుర్చిన కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవటం ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడో, మన బాధ్యత ఏంటో అర్థం చేసుకోవడానికి మరి సాధ్యమవుతుందని ఈ విషయాలు విమర్శించడానికి ఆశపడతా ఉన్నాను. అక్కడ దేవుడు మరి ఎహెస్కేలుతో మాట్లాడుతూ ఇశ్రాయేలు సర్వ సమాజం మీద వారు చెరలోకి వెళ్ళిపోయారు, వారు బబులోను రాజు చేత పట్టుబడ్డారు. ఆ ప్రజల కొరకు ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, నేను నిన్ను కావలివానిగా నియమించాను, నేను నిన్ను కావలివానిగా నియమించాను అని ప్రభు మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ కావలి, ఈ వాచ్మెన్ అన్న విషయాల్లో మనకు అర్థం కావాలంటే బైబిల్లో దేవుడు తనను తానే కావలివాడిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఈవెన్ మన ఉద్యోగం ఏదైతే ఈరోజు మనం చేస్తున్నామో దాని మూలాలకు బైబిల్లోకి వెళ్ళగలిగితే ఈ గొప్ప బాధ్యతను సాక్షాత్తు దేవుడే తీసుకొని ఆయన తనను తానే కావలివానిగా పరిచయం చేసుకోవటాన్ని మనం చూస్తున్నాం. వెంకటరావు బ్రదర్ మీట్లో పెట్టుకోండి, మీరు మీట్ కావట్లేదు ఎందుకు? ఎడ్యుకానిషన్ వెంకటరావు బ్రదర్ సరే, ఇక్కడ మనం చూస్తే 127వ కీర్తన మొదటి వచనానికి వెళ్దాం. 127వ కీర్తన మొదటి వచనాన్ని మనం చదివితే బాగా తెలిసిన మాటే ఒకసారి జ్ఞాపకం చేస్తున్నా. 127వ కీర్తన మొదటి వచనం, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. తర్వాత మనం అండర్లైన్ చేయండి, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలు కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. పట్టణానికి కావలి, పట్టణం మీద ఆ ప్రాకారం మీద నియమించుకున్న ఈ వాచ్మెన్ ఎంత మెలకుగా ఉన్నా ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు ఎవరు కావలి కాస్తున్నారు, ఎవరు కాపాడుతున్నారు అన్న మాట దగ్గర కీర్తనకారుడు ఇలా అన్నాడు, యెహోవాయే పట్టణానికి కావలిగా ఉన్నాడు, యెహోవాయే పట్టణాన్ని కాపాడుతున్నాడు, యెహోవా పట్టణాన్ని కావలి కాయని ఎడల కాపాడని ఎడల దాన్ని కావలి వారి యొక్క ప్రయాసము వ్యర్థమే అన్నాడు. నిజమే కదా, దేవుడు ఆయన ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, ఆయన భద్రపరచకపోతే, ఆయన కాపాడకపోతే మానవుల యొక్క ప్రయత్నాలు ఎంత వట్టివో ఎంత వ్యర్థమైనవో మనం ఇప్పుడే అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రభువే పట్టణానికి తన ప్రజలకి కావలిగా ఉన్నట్లుగా లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వచనానికి వెళ్తే, ద్వితీయోపదేశ కాండము కాల్సి మీట్ లో పెట్టుకోవాలి, సబ్లైన్స్ లో కాల్సి మీట్ లో ఉంచుకోవాలి, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట, అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది అంటే తన వాగ్దాన దేశం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. దేవుని ప్రజల పట్టణం మీద ఆయన కనులు నిలిచినట్లుగా, ఆయన లక్ష్య పెడుతున్నట్లుగా, ఆయన దాన్ని భద్రపరుస్తున్నట్లుగా సంవత్సరం అంతా ఆయన కనులు ఆ పట్టణం మీద నిలిచినట్లుగా రాయబడుతున్నమాట. దేవుని యొక్క కనులు పట్టణం మీద, ప్రజల మీద సంవత్సరం అంతా ఉండటం వల్ల ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎట్లా ఉందో 14వచనంలో మనం చూస్తున్నాం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించదును. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించదును. అది ఆయన పట్టణాన్ని కావలు కాస్తూ, ఆయన పట్టణం మీద తన దృష్టి నిలుపుతూ, ఆ పట్టణానికి ఆ ప్రజల యొక్క అవసరతలు తీరడానికి కావలసిన ప్రతి విధమైన మేలును ఆయనే జరిగిస్తున్నట్లుగా, తొలకరి వర్షమును, కడవరి వర్షమును, ఫలవంతమైన ఋతువులను, ఆహారపు ధాన్యాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా రాయబడుతుంది. కాబట్టి దేవుడు చేస్తున్న ఆ పని కావలి వాని పనిగా ఉన్నట్లుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఆయన మానవుని నిర్మించినప్పుడు మానవుణ్ణి ఈ భూమి మీదకి తీసుకొని రావాలని ఆయన ఉద్దేశం కలిగినప్పుడు, తొలి మానవుడు, మరి ఆ తొలి మానవుణ్ణి ఆ దేవుడు తన స్వరూపం మందు తన పోలుకు చొప్పున నిర్మించుకొని, ఆ మానవునికి, తొలి మానవునికి, ఆదాముకి దేవుడు అప్పచెప్పిన బాధ్యత కావలి వాణి పని. ఆదికాండము 2వ అధ్యాయము 15వచనానికి వెళ్తే, ఆదికాండము 2వ అధ్యాయము 15వచనంలో దేవుడు ఆదాముకు అప్పచెప్పిన పని గురించిన ప్రస్తావన అక్కడ చూస్తున్నాం. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదోను తోటను సిద్ధపరచుటకును దాన్ని కాచుటకు దానిలో ఉంచాను. ఇంగ్లీష్ లో కేర్ అన్న పదం రాయబడుతుంది. దేవుడు ఆదాముని ఆ తోటలో ఉంచడం వెనకాల ముఖ్యమైన పని కేర్ టేకర్ గా ఉంచాడు. ఆయన కేర్ టేకర్ గా ఉంచాడు. ఆయన కాచే పనప్పు చెప్పాడు. ఆయన కావలి వాని పనప్పు చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా, ఈరోజు మరి మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి చేస్తున్న పని మరి కావలి వాని పని, భద్రతనివ్వటం, రక్షణనివ్వటం, కాపు కాయటం, ఏ పనైతే మనం చేస్తున్నామో, ఈ ఉద్యోగం, మన ఉద్యోగం చాలా శ్రేష్టమైందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సవాళ్ళు ఉన్నప్పటికీ, కష్టమైన పరిస్థితి గుండా మనం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పటికీ, దేవుడు మనకప్పచెప్పిన ఈ బాధ్యత, కావలి వాని బాధ్యత, అది సాక్షాత్తు దేవుడు కలిగిన పనిగా, బాధ్యతగా మనం చూస్తున్నాం. అది ఆది మానవుడు లేదా తొలి మానవుడైన ఆదాముకు అప్పచెప్పిన పనిగా చూస్తున్నాం. ఆ విశేషమైన ఉద్యోగంలోనికి మనం అడుగు పెట్టాము. నిజముగా మన ఉద్యోగాన్ని బట్టి, మనకు పడ్డ ఈ బాధ్యతను బట్టి మనం ఎంతైనా గర్వించి ప్రభువుకి స్తోత్రాలు తెలియపరచవలసిన వారమని జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే మరి ఈ కేర్ టేకర్ బాధ్యత, వాచ్మెన్ బాధ్యత విషయానికి వచ్చేసరికి, ఈరోజు ఈ కావలవాని బాధ్యత, కావలవాని పని ఎట్లా మార్పు చెందిందో ఒక మారు మనం అర్థం చేసుకుంటే, భారతదేశం అంతటికి లేదా ప్రపంచ దేశాల్లో ఏ దేశానికైనా సరే దేశ భద్రత కొరకు నిలబడుతున్న మొదటి కేటగిరీలో ఉన్నవారు సైనికులు, సోల్జర్స్. సైనికులు మొదటి కేటగిరీలో ఉండి దేశ భద్రతకై రెయింబగళ్ళు వారు కావలి కాస్తున్న వారిగా మనం సైనికులను మనం చూస్తాం. అట్లాగే సముద్ర ప్రాంతం మీద, సముద్రం అంతటి మీద పహారా కాస్తూ, సముద్రం మీద నుంచి శత్రువు దాడి, సముద్రం నుంచి వచ్చే విపత్తులు, ప్రమాదాలు, పైరేట్స్, సముద్రపు దొంగలు వారి మీద కన్ను వేసి నిఘా ఉంచేవారుగా న్యావీ వారిని, కోస్టల్ గార్డ్స్ ని మనం చూస్తాం. కనుక ఈ దేశ భద్రతకై నియమించబడ్డ ఈ కావలి వారు ఎత్తైన టవర్స్ మీద, వాచ్ టవర్స్ అంటారు, చాలా ఎత్తైన టవర్స్ ను కట్టి ఆ ఎత్తైన టవర్ మీద నిష్ణాతులైన కావలి వారిని నియమించడం ద్వారా, రెయింబగళ్ళు వారు కావలి పని చేయడం ద్వారా ఏమాత్రం నిద్ర కానీ, అలక్ష్యం కానీ, సోమరుబూతనానికి కానీ చోటు ఇవ్వకుండా చాలా మలకుతోటి వారు బాధ్యత నిర్వహించాల్సి ఉంటుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కారణం, వారి మీద పెట్టిన బాధ్యత చాలా బృహత్తరమైంది. వారి మీద పెట్టిన బాధ్యత పట్టణం యొక్క రక్షణ, దేశం యొక్క రక్షణ. వారు నిర్లక్ష్యంగా ఉంటే దాని మూల్యం అనేక ప్రాణాలు, దేశం యొక్క యావత్ భద్రతే దెబ్బతింటుంది. కనుక అక్కడ విశేషమైన బాధ్యత వారికి అప్పచెప్పడంతో వారు చాలా నిష్ణాతులుగా మెలకు కలిగి ఆ పహార డ్యూటీని వారు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడో దూరం నుంచి దుమ్ము లెగిస్తున్నట్లుగా కనబడితే ఆ దుమ్ము మరి దూర ప్రాంతం నుంచి ముందుకు వస్తూ ఉన్న శత్రు సైని యొక్క కాలి నడక, వాళ్ళ పైకి లేచిన దుమ్ముగా దూరం నుంచే కనిపెట్టి మరి రాజ్యాన్ని వారు అలర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడో దూరం నుంచి వస్తున్న సైన్య యొక్క ఆయుధాలు సూర్యుని యొక్క కాంతికి మెరుస్తూ ఉంటే ఆ మెరుస్తున్న ఆయుధాలను సుదీర్ఘమైన దూరం నుంచి చూసే ముందుగా పసిగెట్టి దాన్ని సమాచారం పాస్ చేయాల్సినంత నిశితమైన దృష్టి కలిగిన వారుగా, ఏకాగ్రత కలిగిన వాడుగా కావలి వాడు ఉండవలసి ఉంటుంది. కాబట్టి దూరం నుంచే చూడడం, ముందుగానే పసిగట్టడం, ముందుగానే హెచ్చరిక చేయటం, ముందుగానే పట్టణాన్ని సిద్ధపరచడము, ముందుగానే పట్టణ యొక్క భద్రతకై మరి ఎంతో మెలకుతోటి చేసే పని కావలి వాడి పని అని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మరి అంతర్గత భద్రత విషయానికి వచ్చేసరికి మనం వస్తాం పోలీసులుగా మనం నిర్వహిస్తున్న బాధ్యతలు. పగలు మాత్రమే మరి సమాజానికి మేమున్నాం, సమాజానికి మేమున్నాం, మేము కావలి కాస్తున్నాం, పోలీస్ నిఘానేత్రం ఉంది. ఈరోజు ఆధునిక పోలీస్ నిఘానేత్రంలో భాగంగా సిసి కెమెరాలు ఉన్నాయి, ఎవరు తప్పించుకోలేరు, చట్టం యొక్క దృష్టి నుంచి ఎవరు తప్పించుకోలేరు, మేమున్నాం, మేము చూస్తున్నాము అని చెప్పడానికి పగలు మనం చేస్తున్న డ్యూటీలు, రాత్రి అందరు పడుకుంటున్న మనం మాత్రం ప్రజల ప్రాణ మాన ఆస్తికి, ప్రాణాలకి వారి ఆస్తికి భద్రత కలిగిస్తున్నామని చెప్పడానికి నైట్ రౌండ్ చేయడం, నైట్ డ్యూటీలు చేయడం, నైట్ సెంటీ డ్యూటీలు చేయడం, రాత్రి అంతా విధులు కొట్టుకుంటూ, రాత్రి అంతా సైరన్ చేసుకుంటూ మరి చేస్తున్న మన ఉద్యోగం కూడా కావలి వాళ్ళ ఉద్యోగం అని జ్ఞాపకం చేస్తున్నాను. కొంచెం మనం అడ్వాన్స్డ్కి వెళ్ళి అర్థం చేసుకుంటే ఈ వాతావరణ శాఖ కానీ లేదా శాస్త్రవేత్తలు కానీ మరి ముందుగానే వీరు ఈ బంగాళాఖాతాన్ని, సముద్ర యొక్క పరిస్థితులను అధ్యయనం చేస్తూ తుఫాన్ రాబోతూ ఉంది, తీర ప్రాంత ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది, కనుక మీరు అక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి, అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు తరలిపోవాలని వారి వాతావరణంలో రాబోతున్న పరిస్థితుల కొరకు ఒకటి రెండు రోజులు ముందుగానే హెచ్చరికలు జారీ చేయటం కావలి వాడి పని అని జ్ఞాపకం చేస్తున్నాను. శాస్త్రవేత్తలు అంతరిక్షాన్ని పరిశోధిస్తూ అంతరిక్షంలో వస్తున్న మార్పులను, పెను మార్పులను, విపత్తులను ముందుగానే అధ్యయనం చేస్తూ దాని గురించిన మరి నాసా నాసా వారు ప్రపంచ దేశాలు ఎట్లాగైతే హెచ్చరిక చేస్తా ఉన్నారో ఈ పని కావలివాణి పని అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా మరి కావలివాణి పని బృహత్తరమైంది అయినప్పటికీ కావలివాణి పని బృహత్తరమైంది అయినప్పటికీ ఈ పని ఎన్ని రకాలుగా ఎందరో దీన్ని నిర్వహిస్తున్నారు మీకు జ్ఞాపకం చేశాను. అయితే మనం చదువుతున్న కాంటెక్స్ట్ లో మనకివ్వబడ్డ ఈ ఎహెజ్కేల గ్రంథం 33వ అధ్యాయంలో కావలివాడు అనేసరికి పట్టణానికి కావలివాడు కొరకు మాత్రమే ప్రస్తావన చేయబడుతుంది. ఆ కావలివాణి యొక్క పని ఎట్లా ఉంటుందో అర్థం కావడానికి బైబిల్లో 2 వాక్యాలు మనం చూస్తే మనకి మరింత స్పష్టత రావచ్చు. 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే 2 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూస్తే అక్కడే ఒక కావలివాణి కొరకు మనం చదువుతాం. దావీదు 2 గుమ్మముల మధ్యన నడవలో కూర్చొని ఉండెను, కావలివాడు గుమ్మము పైనున్న గోడ మీదకి ఎక్కి పార చూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చిచున్న ఒకడు కనబడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియచేయగా అను గాడ్ పహార్ అంటాం. ఎప్పుడైతే గాడ్ డ్యూటీ చేస్తున్నామో ఎవరొచ్చినా సరే గాడ్ పహార్ అనేసరికి గాడ్ అంతా సిద్ధమైపోద్ది, అందరూ ఆయుధాలు పెట్టుకుని పొజిషన్ తీసుకుంటారు. ఆ గాడ్ పహార్ అన్న ఆ కాషను కావలివాణిది. ఆ హెచ్చరిక చేయాలి, అరిచి చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి, సెలెక్ట్ చేయాల్సిన బాధ్యత కావలివాణిది. ఇక్కడ మనం చూస్తున్నాం కావలివాడు రాజైన దావీదుని అలర్ట్ చేస్తా ఉన్నాడు. ఎవరో ఒంటరిగా దూరం నుంచి రాజ్యం వైపు పరిగెత్తుకుని వస్తున్నాడు రాజా అని ముందుగానే హెచ్చరించే బాధ్యత కావలివాణిదిగా మనం చూస్తున్నాం. 26వ వచనంలో కావలివాడు కావలికాడు పరిగెత్తుకుని వచ్చు మరియకును కనుగొని, అదిగో మరియకుడు ఒంటరిగానే పరిగెత్తుకుని వచ్చిచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా రాజు వాడు వర్తమానం తెచ్చుచున్నాడనను. కనుక కావలివాని యొక్క పని మరి ముందుగానే ఆ టవర్ మీదకి ఆ పహారా గోడ మీదకి ఎక్కి చూడడం, ఎలాంటివి ఎవరొస్తున్నా ఏం జరుగుతా ఉన్నా దాని విషయమే హెచ్చరికలు జారీ చేయడం అన్నది కావలివాని బాధ్యతగా మనం చూస్తున్నాం. మరొక వాక్య భాగాన్ని మనం చూస్తే 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూడాలి. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం వద్ద అక్కడ ఇజ్రాయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉండి యెహూతో కలిసి వచ్చిచున్న సైన్యమును చూచి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియజెప్పగా యెహోరాము ఒక రౌతును పిలిచి వారిని ఎదుర్కొనబోయి సమాధానంగా వచ్చిచున్నారా అని అడుగుమని చెప్పి పంపుమని వానితో సెలవిచ్చెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం యెహూ తన సైన్యముతోటి మరి దూసుకుని యుద్ధానికి వస్తున్నప్పుడు మరి రాజుకి కావలివాడు ఆ విషయాన్ని ముందుగానే చెప్తా ఉన్నాడు. రాజు దాన్ని ఎదుర్కోవడానికి రౌతును పంపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తంగా కావలివాణి యొక్క బాధ్యత పరిచయపు మాటలుగా మనం చూస్తున్నాం. దేవుడే కావలివాడిగా కావలివాణి పని దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూసాం. ఆదాముకు ఆ పని దేవుడు అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కావలివాడు ఎంత కీలకమైన బాధ్యత నిర్వహిస్తున్నాడో ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కీలకమైన బాధ్యతను ఏ విభాగాలకు ఆర్మీకి కానీ నావీకి కానీ పోలీసుకి కానీ ఈ వాతావరణ శాఖకి శాస్త్రవేత్తలకు అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ 2 కీలకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1 పహారా గోడ. ఒకవేళ పట్టణము చుట్టూ వారు గోడను కట్టుకోకపోతే, పహారా గోడను వారు కట్టుకోకపోతే మరి ఏ సమయంలో ఏ పక్క నుంచి ఏ విధంగా శత్రు దాడి చేసినా దానికి వారు చెల్లించాల్సిన మూల్యం చాలా గొప్పది. చాలా మంది ప్రాణాలను వారు మరి పణంగా పెట్టాలి. చివరికి రాజ్యం యొక్క భవిష్యత్తే ప్రశ్నార్థకమైపోతుంది. వారి బానిసలుగా చెరలోకి వెళ్ళిపోవాలి. కనుక ఎంత కష్టమైనా ప్రతి పట్టణము కూడా తమ చుట్టూ ఎత్తైన మరి బురుజులను గోడలను కట్టుకోవడాన్ని చరిత్రలో మనం చూస్తున్నాం. అయితే కేవలం బురుజులు కట్టుకొని గోడలు కట్టుకొని ఉంటే సరిపోదు, దాని మీద మెలకు కలిగిన బాధ్యత కలిగిన కావలి వాడిని నియమించుకోవాలి. కావలి వాడు చాలా విశేషమైన పని కలిగి గోడ మీద పని చేస్తున్నాడు. ఎప్పుడైతే కావలి వాడు మరి హెచ్చరికలు జారీ చేస్తాడో మరి ఆ ప్రాకారం యొక్క ద్వారాలు మూయబడ్డము, శత్రు సైన్యము లోపలకు చొరబడకుండా వారు ఆ ప్రాకారం గట్టిగా మూయడం, అలాగే ప్రతిఘటించడానికి వారి సైన్యాన్ని సంసిద్ధం చేసుకోవడాన్ని సాధ్యమవుతుంది. కనుక విశేషమైన కావలి వాడి బాధ్యతను ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఆయన మరి బైబిల్ గ్రంథం ద్వారా ఆయన బిడ్డలైన మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు, ఏం నేర్పాలి అనుకుంటున్నాడు, మనం ఏం చేయాల్సి ఉందో ఈ లేఖన భాగం నుంచి అర్థం చేసుకుందాం. కనుక ఇక్కడ పరిచయ మాటలు మనం చూసాం. రెండేదిగా కావలి వాణి ఎంపికను మనం చూస్తున్నాం. ఎహెస్కేల్ గ్రంథము 33:7 వెళ్దాం. కావలి వాణి యొక్క ఎంపికను గుర్చిన మాటలు మనం చూద్దాం. ఎహెస్కేల్ గ్రంథము 33:7 దగ్గరకు వచ్చేసరికి, నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను. దేవుడే కావలివాణిని ఎంపిక చేసుకుంటున్నాడు, దేవుడే కావలివాణిని నియమిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, అయితే మరి వారు మెడవంచని జనాంగంగా కృతజ్ఞత లేని ప్రజలుగా దేవుడికి నచ్చని పనులు చేయడాన్ని బట్టి ఆయనే శత్రువును ఆ దేశం మీదకి తీసుకొచ్చాడు. ఆయనే తన ప్రజలను శత్రు చేతికి అప్పచెప్పాడు. ఆ శత్రు యొక్క చెరలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలుని ఆయన వదిలిపెట్టేసిన వాడిగా కాకుండా వారిని ప్రేమించి వారు మారు మనసుకై వారి మధ్య పని చేయవలసిన వాడిగా, వారిని హెచ్చరించవలసిన వాడిగా, వారిని సిద్ధపరచవలసిన వాడిగా, కావలి వాడిగా మరి ప్రవక్త అయిన ఎహెస్కేల్ని ఆయన నియమిస్తా ఉన్నాడు. ఈ విశేషమైన పని కొరకు దేవుడే మరి తన ప్రజలను ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఎంపిక చేసుకుంటున్నాడు అన్నట్లుగా ఈ లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. కారణం 11వ వచనం మనం చూస్తే, అదే అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటాడు, కాగా వారితో ఇట్లను, నా జీవితోడు దుర్మార్గుడు మరణము నుండుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలు వాళ్ళారా, మనసు తిరుపుకొనిడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిరుపుకొనిడి, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువవు యెహోవా వాక్కు. ఆయన చెరలోకి తీసుకువెళ్ళింది అక్కడ చచ్చిపోమ్మను, అక్కడ వారి చేతులు చంపబడాలన్న ఉద్దేశం కాదు. కానీ వారు గ్రహించుకోవాలి, వారు మార్పు పొందాలి, మరలా దేవుని వైపు తిరగాలి. అలా వారు గ్రహించుకొని మార్పు నుండి దేవుని వైపు తిరిగి వారి ప్రాణాలు కాపాడుకోవడానికి, తప్పించుకోవడానికి దేవునికి ప్రతినిధిగా, దేవుడి వర్తమానాన్ని అందించేవాడుగా, దేవుని పక్షంగా బోర ఊదేవాడుగా, దేవుని పక్షంగా జనాన్ని హెచ్చరిక చేసేవాడుగా ఆయన కావలి వాణ్ణి నియమించాడు. కావలి వాణ్ణి నియమించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి పిల్లరా, దేవుడు ఈ విశేషమైన బాధ్యత కొరకు మరి సంఘములో మరి ఆనాటి బైబిల్ చరిత్రలో ప్రవక్తలను కావలి వాణిగా నియమించుకున్నాడు. తర్వాత నాయకులను లేదా న్యాయాధిపతులను కావలి వాణిగా నియమించుకున్నాడు. నేడు సువార్తికులను దేవుడు కావలి వాణిగా నియమించుకున్నాడు. వారు దేవుని ప్రతినిధులుగా దేవుని వర్తమానాన్ని, దేవుని హెచ్చరికలను, దేవుని మనసును బట్టి ప్రజలను హెచ్చరిక చేసి వారిని ప్రభు వైపు తిప్పవలసిన బాధ్యత సువార్తికులకు అప్పచెప్పాడు. అధికారులుగా నియమిస్తున్నాడు, అధికారపు హోదాల ఉంచి ఈ బాధ్యత అప్పచెప్పాడు. ఉద్యోగులుగా నియమిస్తున్నాడు, వారికి బాధ్యత అప్పచెప్పాడు. విశేషముగా కుటుంబ వ్యవస్థలో ఇంటి యజమానులను ఆయన కావలవాడుగా నియమించి ఈ బాధ్యతలు అప్పచెప్పాడు. కనుక దేవుడే ఎంపిక చేసుకుంటున్నాడు, దేవుడే నియమిస్తున్నాడు, దేవుడే సంఘములో కావలవారు నియమించాడు, సమాజంలో కావలవారు నియమించాడు, కుటుంబాల్లో కావలవారు నియమించాడు. కావలవాని యొక్క ఎంపిక దేవునిదై ఉండగా ఆయన మేలు కొరకు, ఆయన మేలు కొరకు ప్రతి స్థలంలోనూ కావలవాని నియమిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదాల వద్దకు వచ్చిన మనం ఈ కావలవాని పనిని మరి కలిగి ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రొఫెషన్ లో మనం కావలవాని కలిగి ఉన్నామన్నది మరి అది సబబే. కానీ నువ్వు ఒక తండ్రివైతే, నువ్వు ఒక భర్తవైతే, నువ్వు ఒక ఇంటికి యజమానివైతే, నీ ఇంటి మీద దేవుడు నిన్ను కావలవానిగా నియమించాడు, నీకు విశేషమైన బాధ్యతను అప్పచెప్పాడు. నువ్వు ఒక పోలీస్ స్టేషన్ అధికారివైతే నిన్ను ఆ స్థలంలో, ఆ మండలం మీద నిన్ను మరి భద్రతా విషయంలో కావలవానిగా నియమించాడు. కనుక నువ్వు ఏ ఏరియాలో కావలవాడుగా ఉన్నావో మొదటిగా గమనించుకుంటే ఆ ఏరియాలో నిన్ను కావలవానిగా నియమించింది ఎవరో కాదు, సాక్షాత్తు దేవుడే. ఆయనే అంటున్నాడు, నరపుత్రుడా నేను నిన్ను ఇశ్రాయేలీలకు కావలవానిగా నియమించి ఉన్నాను. ఇది నా అపాయింట్మెంట్, ఇది నా ఎంపిక, ఇది నేనిచ్చిన బాధ్యత, ఇది నేను నమ్మి నీ చేతులకు అప్పచెప్పిన బాధ్యత అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి వారిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు, ఎలాంటి వారికి ఈ కావలవాని బాధ్యతలు అప్పచెప్తాడంటే మరి ఎవరిని మనం, ఎవరిని నమ్మి దేశం ఈ విశేషమైన బాధ్యత అప్పచెప్తుంది, ఎవరు నమ్మకత్వం కలిగిన వారిగా ఉంటారో, ఎవరు విధేయత చూపిస్తారో, ప్రభువుకి, రాజుకి, ప్రజలకి ఎవరైతే విధేయత చూపిస్తారో ఆ విధేయత, ఆ నమ్మకత్వం కలిగిన వారిని మాత్రమే కావలవారిగా ఎంపిక చేసుకుంటారు. అలాగే మంచి తర్ఫీదు కలిగి శత్రువుకి రిటాలియేషన్ ఇవ్వగలిగిన వాడిగా, శత్రువుని ధీటుగా ఎదుర్కొని శత్రువుని నిలువరించగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని, తర్ఫీదు కలిగిన వాడిని కావలవాడిగా నియమించుకుంటారు. దూరదృష్టి ఉండాలి, మంచి దృష్టి ఉండాలి, స్పష్టంగా చూడగలగాలి. ఎక్కడో దూరంగా లేస్తున్న దుమ్మును బట్టి సైన్యం వస్తుంది, శత్రువు వస్తున్నాడని చాలా దూరం నుంచే గమనించడానికి కావలసిన మంచి దృష్టి కలిగిన వాడిని కావలవాడిగా నియమించుకుంటారు. మెలకువ సోమరబోతుతనం లేకుండా అలా చాలా అలర్ట్ గా, అది మరి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎలాంటి సమయమైనా సరే ఎప్పుడు మెలకువగా ఉండి, ఎప్పుడు పట్టణం వెలుపల ఏం జరుగుతుందో పరిశీలించే మెలకువ కలిగిన వాడిని కావలవానిగా నియమించుకుంటారు. చివరిగా సమర్పణ కలిగిన వాడిని, త్యాగం కలిగిన వాడిని, అవసరమైతే తన ప్రాణం అడ్డుపెట్టి పట్టణంలోని శత్రువు చెరబడకుండా తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడే సమర్పణ త్యాగం కలిగిన వాడిని కావలవాడిగా నియమించుకుంటారు. కనుక కావలవాని ఎంపికకు ఒక 5 లక్షణాలు మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. 1 నమ్మకత్వము లేదా విధేయత, 2 తర్ఫీదు ఉండాలి, 3 మంచి దృష్టి దూరదృష్టి ఉండాలి, 4 మలకు ఉండాలి, 5 సమర్పణ లేదా త్యాగం ఉండాలి. ఆ విశేషమైన లక్షణాలు కలిగిన వాడికి మాత్రమే ఈ బాధ్యత మరి అప్పచెప్తారు. ఆయనే అలాంటి వారిని ఎంపిక చేసుకొని నమ్మి ఆ తర్ఫీదిచ్చి ఈ విషయాలన్నీ నేర్పించి మరి సంఘం మీద, సమాజంలోను, కుటుంబాల్లోనూ కావలవారిగా ఆయన నియమిస్తా ఉన్నాడు. 2వ మాట మనం చూస్తే అక్కడే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 2వ వచనం దగ్గర మరొక మాట రాయబడుతుంది. నరపుత్రుడా నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గమ రప్పింపగా ఆ జనులు తమలో ఒకని ఏర్పరచుకుని కావలివానిగా నిర్ణయించిన ఎడల. ఇలా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్న మాట, ప్రజలు జనులు నమ్మి, వారు నమ్మి కావలివాన్ని నియమించుకుంటున్నట్లుగా లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కావలివాని యొక్క ఎంపిక, 1 దేవుడు నిర్ణయిస్తున్న కావలిని మనం చూస్తాం 7వ వచనంలో, 2 ప్రజలు ఎంపిక చేసుకున్న కావలివాడిని చూస్తున్నాం రెండవ వచనంలో. నిజమే, ప్రజలు మరి ఓట్లేసి తమ మీద కావలివానిగా రాజకీయ నాయకులను ఎంపిక చేసుకోవడం మనం చూస్తున్నాం. ప్రజలు మరి వారు ట్యాక్సులు కట్టి ఉద్యోగస్తులను కావలివానిగా నియమించుకోవడం మనం చూస్తున్నాం. మన యొక్క పోలీసు ఉద్యోగంలో మనం ప్రజల చేత ఎంపిక చేయబడి ప్రజల కొరకే మనం పని చేయవలసిన వారుగా ఉన్నాము. ప్రజలు మనల్ని నమ్మి తమ భవిష్యత్తును తమ భద్రతను మరి మన చేతిలో పెట్టారని జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడప్పుడు మనం వింటాం, కంచె చేను మేసింది అనే సామెత. కంచె ఏం చేయాలి? కంచె ఏం చేయాలి? కంచె యొక్క పని ఏంటి? కంచె చేనును భద్రపరచాలి, కంచె పట్టణాన్ని భద్రపరచాలి, కావలు కాయాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, కేర్ టేకర్ గా ఉండాలి. కానీ ఆ కంచె ఈ చేను మేసి నమ్మక ద్రోహం చేస్తే అది అంత తీవ్రమైన శిక్ష. అందుకే మనం చదువుతా ఉన్న చట్టంలో ఐపీసీలో మరి మనం చూస్తాం అఫెన్సెస్ బై గవర్నమెంట్ సర్వెంట్ ఎట్లాంటి అఫెన్సెస్ ఉంటాయో, ప్రభుత్వ ఉద్యోగి అది బాధ్యత కలిగిన ఉద్యోగి నేరం చేస్తే, మామూలుగా ఒక నేరం చేసిన నిందితునికి ఒక శిక్ష అయితే మరి ఈ బాధ్యత అప్పచెప్పిన అధికారి నేరానికి పాల్పడితే అతనికి ఎంత తీవ్రమైన శిక్ష ఉంటుందో, మరి చట్టం అక్కడ ఎందుకు అంత సీరియస్ గా రెస్పాండ్ అయ్యిందో కారణం ఏంటంటే అప్పచెప్పిన బాధ్యత చాలా దొడ్డది. ఈ బృహత్తరమైన బాధ్యత కలిగిన మనం మరి ఆ బాధ్యత నిర్వర్తించే విషయంలో ఫెయిల్ అయితే దాన్ని చాలా సివియర్ గా మరి చట్టం చూస్తుంది, సమాజం చూస్తుంది, అందుకంటే ఎక్కువగా దేవుడు కూడా దాన్ని తీవ్రమైన నేరంగానే చూస్తున్నాడు. కాబట్టి కావలు వాని ఎంపిక దగ్గర ఒకటి దేవుడు ఎంపిక చేసి నియమిస్తున్నాడు, రెండు ప్రజలు ఎంపిక చేసి నియమిస్తున్నారు. కావలు వాని బాధ్యత బృహత్తరమైనదే ఉండగా ఆ బాధ్యత నమ్మకంగా చేయకపోతే నమ్మక ద్రోహం చేస్తే మరి దానికి వచ్చే శిక్ష కూడా చాలా కఠినమైందని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి కావలి వాడి యొక్క పరిచయాన్ని మనం చూసాం, ఎవరు కావలి వాడు, ఏ రకాలుగా కావలి వాడిని పని ఉందో మొదటిగా చూసాం. రెండవది కావలి వాడి యొక్క ఎంపిక చూసాం. ఎంపిక ఎవరిని ఎంపిక చేసుకుంటున్నారు, ఎవరు ఎంపిక చేస్తున్నారు, ఎలాంటి లక్షణాలు కలిగిన వారుగా ఉండాలి అన్న మాటలు చూసాం. మూడవ మాట కావలి వాడికి ఇవ్వబడ్డ బాధ్యత కొరకు కూడా ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. ఎహెజ్కేలు గ్రంథము 33:4 మనం చూసినప్పుడు ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాడి ప్రాణము తీసివెడలా. అది కావలివాడు యొక్క పని ప్రాణాలతో ముడిపడుంది. కావలివాడి యొక్క పని ప్రాణాలతో ముడిపడుంది. కావలివాడు మెలకువగా ఉండి ముందు చూపు కలిగి ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా ఆలస్యం చేయకుండా హెచ్చరిక చేయాలి, బోర ఊదాలి, అలర్ట్ చేయాలి. అలా కాని పక్షంలో ఖడ్గం రానే వస్తుంది, ప్రాణాల్ని హరించేస్తుందని ఆ బాధ్యత ఎంత గొప్పదో ఎంత కీలకమైందో ఆయన మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో బాకానాదము వినియు వాడు జాగ్రత్త పడకపోయిన గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. ఏలవనగా వాడు జాగ్రత్త పడిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. కనుక ఈ బాకానాదము కావలివాని యొక్క హెచ్చరిక ప్రాణాలను కాపాడేది, కావలివాని యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతాయి. కాబట్టి ఈ బాధ్యత ఎంత బృహత్తరమైనదో మనం ఒక మారు జ్ఞాపకం చేసుకోవాలి. 6వ వచనంలో అయితే కావలివాడు ఖడ్గము వచ్చుట చూచి బాకా ఓదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండుటయు ఖడ్గము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుటయు తటస్థించిన ఎడల వాడు తన దోషమును బట్టి పట్టబడినను. అండర్లైన్ చేయండి, నేను కావలివాని వద్ద వాణ్ణి ప్రాణమును గూర్చి విచారణ చేయుదును. అబ్బా ఎంత ఎంత బాధ్యత కలిగిన తను జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. ప్రాణం పోయిందా, దానికి నువ్వే నిర్లక్ష్యమా, నీ నిర్లక్ష్యమే కారణమా, ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు. నిలబెడతాను, నిన్నే నిలబెడతాను. నువ్వే జవాబు చెప్పాలి, నువ్వే లెక్క చెప్పాలి. పోయిన ప్రాణానికి కావలివాడా నీదే బాధ్యత. ఎందుకు బూర ఊదలేదు? ఎందుకు హెచ్చరిక చేయలేదు? ఎందుకు బాకానాదం వినిపింప చేయలేదు? ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నావు? ఈ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి, నువ్వే సమాధానం చెప్పాలి, దానికి తగిన మూల్యం చెల్లించాలని దేవుడు కావలి వారిని బాధ్యుని చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. 8వ వచనంలో దుర్మార్గుడా నువ్వు నిశ్చయముగా మరణం నొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణము నొందిను గాని అతన్ని ప్రాణమును గూర్చి నిన్ను విచారణ చేయుదును. నిన్ను విచారణ చేయుదును, నిన్ను విచారణ చేయుదును అన్నమాట ఆయన చాలా హెచ్చరికగా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి కంచె చేను మేయటం ఎంత ప్రమాదమో, కంచె సరైన భద్రతనివ్వకపోవటం, కావలవాడు చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం, నమ్మి బృహత్తరమైన బాధ్యతలు మనల్ని పెట్టాడు. ఈరోజు మనం అనుకుంటున్నాం అందరూ ఇలాగే చేస్తున్నారా, అందరూ ఇంత సిన్సియర్గా ఉద్యోగం చేస్తున్నారా, అందరూ వాళ్ళ జీతానికి న్యాయం చేస్తున్నారా, అందరూ తమ ప్రాణాల కంటే ఎక్కువగా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నారా, అందరూ ఇలాగే ఉన్నారా? లేరు కదా, మరి నేను అలాగే ఉన్నాను కదా అని నువ్వు అనుకోవచ్చు. ఈరోజు నిన్ను ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. నీ నిర్లక్ష్యాన్ని, నీ సోమరభూతనాన్ని, నీ బాధ్యత రాహిత్యాన్ని దేవుణ్ణి కప్పచెప్పిన పని వద్ద నువ్వు నమ్మకంగా లేకపోతే, ప్రజలు నీకు అప్పచెప్పిన ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా లేకపోతే, నువ్వు అక్కడ నిర్లక్ష్యంగా ఉంటే ఇమీడియట్గా జస్టిస్, ఇమీడియట్గా నీ మీదకి తీర్పు, ఇమీడియట్గా నిన్ను నిలదీసే పరిస్థితి నేడు లేకపోవచ్చు. కానీ ఆయన చూస్తున్నాడు ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాల్సిందే, ప్రతి దానికి నువ్వు లెక్క చెప్పాల్సిందే. నేను విచారణ చేస్తాను అన్నాడు, నువ్వే దానికి ఉత్తరవాది అన్నాడు. నీకు అప్పచెప్పిన బాధ్యతలు నువ్వు నమ్మకంగా లేకపోతే నేను నిన్నే ఎంక్వైరీ చేస్తానన్నాడు. నువ్వు నా ముందు నిలబడాల్సిందే, నువ్వు లెక్క చెప్పాల్సిందే అన్నాడు. కాబట్టి ప్రిలారా, ఆయన మనల్ని నమ్మి ఆయన మనకు అప్పచెప్పిన ఈ కావలివాని బాధ్యత, దాన్ని మీరు ఫిజికల్గా తీసుకోండి, స్పిరిచువల్గా తీసుకోండి. ఫిజికల్ మీనింగ్ ఏమి చిన్నది కాదు, స్పిరిచువల్ మీనింగ్ అంతకంటే చిన్నది కాదు. కాబట్టి దీన్ని మీరు భౌతిక అర్థం తీసుకున్నా, అక్షరార్థం తీసుకున్నా, ఆత్మీయ అర్థం తీసుకున్నా, ఈ ఉదయకాల సమయంలో మీ అంతరంగం మీతో ఏ విషయాన్ని జ్ఞాపకం చేస్తుందో, మీ కుటుంబం మీద ఆయనని కావలవాడిగా నియమిస్తే అక్కడ నువ్వు బాధ్యతగా వ్యవహరించకపోతే ఆయన నిన్ను సమాధానం అడుగుతాడు. నిన్ను ఉద్యోగంలో కావలవాడిగా నియమిస్తే అక్కడ నువ్వు బాధ్యతగా వ్యవహరించకపోతే ఆయన నిన్ను సమాధానం అడుగుతాడు, ఉత్తరవాదం చేస్తున్నాడు. కనుక సంఘం మీద, ఆత్మల మీద ఆయనను కావలవానిగా నియమిస్తే, నువ్వు సరిగ్గా కావలు కాయకపోతే, సరిగ్గా హెచ్చరిక చేయకపోతే, సరిగ్గా ఆ బాధ్యత నిర్వహించకపోతే ఆయనను ఉత్తరవాదం చేస్తున్నాడు. ఈ విశేషమైన బాధ్యత మనం సరిగ్గా చేయకపోతే ఖడ్గం వస్తుంది, ప్రాణం పోతుంది. ఖడ్గం వస్తుంది, ప్రాణాలను హరించి వేస్తుంది. ప్రాణాలు పోతున్నాయి, పోయిన ప్రతి ప్రాణానికి ఆయన జవాబుదారితనం కోరుతున్నాడు. పోయిన ప్రతి ప్రాణానికి ఆయన ఉత్తరవాదిగా నిలబెడుతున్నాడు. ఆయన విచారణ చేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఎంత బాధ్యతగా మనం ఉన్నామో, ఒక క్రైస్తవుడిగా, జీవము కలిగిన దేవుణ్ణి ఎరిగిన వాడిగా, దేవుని బిడ్డగా ఆయన మనకు అప్పచెప్పిన ఈ బాధ్యత వద్ద లోకం నిర్లక్ష్యంగా ఉంటే ఉండొచ్చుగాక. లోకానికి ఈ విలువలు, ఈ స్టాండర్డ్స్ లేవు అనడానికి కారణం ఉంది. వాళ్ళ దగ్గర వాక్యం లేదు, వారి దగ్గర బైబిల్ లేదు, వారి దగ్గర దేవుడు ఎలాంటి న్యాయాధిపతో, ఆయన ఎలాంటి ఖచ్చితమైన వాడో, ఆయన ఎలాంటి బాధ్యతను మనకు అప్పచెప్పాడో, అక్కడ నమ్మకంగా ఉంటే ఎలాంటి బహుమతులు, అపనమ్మకంగా ఉంటే ఎలాంటి శిక్షలు ఉన్నాయో, వారు ఇరుగురు గనక, వారు లోక సంబంధులు గనక, వారి ప్రమాణాలు తలకిందులుగా ఉంటే ఉండొచ్చుగాక, నువ్వు ఆయన బిడ్డగా, ఆయన ఎరిగిన వాడుగా, ఆయన ధర్మశాస్త్రాన్ని చదువుతున్నవాడుగా, ఆయన దేనిని మర్చిపోడు, ప్రతి దానిని మనం చేసిన ప్రతి దానిని ఆయన తీర్పులోకి తీసుకుని వస్తాడన్న సత్యాన్ని ఎరిగి లోకం వలె సోమరిభూతిగా, లోకం వలె నిర్లక్ష్యపరుడుగా, లోకం వలె బాధ్యత రాహిత్యంగా నువ్వు ప్రవర్తిస్తే, ఆయన అన్నాడు, నువ్వే ఉత్తరవాది, నిన్నే విచారణ చేస్తాను, నువ్వే లెక్క చెప్పాలి అని ఆయన అడుగుతా ఉన్నాడు. మనం తెలుసు, మనం విని చదివిన వారిగా ఉన్నాం. ముంబైలో ఆ టెర్రరిస్టులు దాడి చేస్తున్నప్పుడు కసబ్ మనకు తెలుసు, ఆ ముంబైలో ఆ టెర్రరిస్ట్ మూకలు పడ్డప్పుడు అక్కడ ఆ పోలీసులు ఎలాంటి బాధ్యతగా వ్యవహరించారో మనం చూసాం. దాని మీద మరి మూవీ కూడా తీశారు. అందులో మరి ఆ కారులో ఉన్న కసబ్ అతనికి ఒక హెడ్ కానిస్టేబుల్ అడ్డుపడి ఆ తుపాకు చూపిస్తే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ హెడ్ కానిస్టేబుల్ పారిపోయిన వాడిగా కాకుండా మరి అనేక మంది ప్రాణాలకు తన ప్రాణం అడ్డి ఆ తుపాకులో ఉన్న గుళ్ళన్నీ కూడా ఆ బుల్లెట్స్ అన్ని కూడా ఆ హెడ్ కానిస్టేబుల్ పొట్టలోకి వెళ్ళిపోయాయి. అతను ఏమాత్రం తుపాకు మీద పడిపోయాడు, తుపాకు మించి పక్క తొలగిన వాడు కాదు. కారణం, అతడు కావలివాడు. నా ప్రాణం అనేక మంది ప్రాణాలకు పణంగా పెట్టడం నాకు అదృష్టం అనుకున్నాడు. అలాగే మనం అనేక సార్లు జవాన్ల యొక్క వీరగాథలు చదువుతూ ఉంటాం. అనేక సార్లు మరి ఈ వీరగాథలు అప్పుడప్పుడు మనం చూస్తాం. ఆర్టీసీ డ్రైవర్ కి బస్సు నడుపుతా ఉండగా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, స్టీరింగ్ వదిలేయకుండా అలాంటి హార్ట్ స్ట్రోక్ సమయంలో కూడా ఇంతమంది ప్రాణాలు నా చేతిలో ఉన్నాయన్న బాధ్యతతోటి నమ్మకంగా బస్సును కంట్రోల్ చేసి ప్రాణాన్ని వదిలిపెట్టాడని చెప్పి అతను నివాళులు అర్పిస్తూ రాస్తున్న మాటలు మనం చూస్తాం. అవును, దేవుడు మనకు అప్పచెప్పిన ఈ బృహత్తరమైన బాధ్యత వద్ద నమ్మకంగా ఉంటే అనేక మంది ప్రాణాలు కాపాడబడితే దానికి ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా అందరూ వెళ్ళిపోతున్న అవినీతి మార్గంలో మనం వెళ్ళిపోతే మనల్ని ఎవరూ ప్రశ్నించకపోవచ్చు, ఏసీబీకి మనం పట్టుబడకపోవచ్చు, ఎవరు మన మీద దర్యాప్తు చేయకపోవచ్చు. కానీ ఆయన అన్నాడు, నేను నిన్ను విచారణ చేస్తాను, నువ్వే ఉత్తరవాదివి, యూఆర్ ద అకౌంటబుల్, నువ్వే దీనికి జవాబుదారివి, నువ్వే దీనికి సమాధానం చెప్పాలి. ఆయన ప్రతిదీ కూడా గ్రంథస్థం చేస్తున్నాడు, ప్రతి క్రియను బట్టి ఆయన తీర్పులోకి తీసుకొస్తాడు. కాబట్టి ఈ బాధ్యత వద్ద మనం ఎలా ఉన్నామో, ఈ బాధ్యత ఎంత విశేషమైందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా నాలుగో మాట, కావలివాణి యొక్క పరిచయం చూసాం, కావలివాణి ఎంపిక చూసాం, కావలివాణి బాధ్యత చూసాం. నాలుగో మాట, కావలివాణి పని చూసి మనం ముగించుకున్నాం. కావలివానికి ఇవ్వబడ్డ పని ఏంటి? ఎహెజ్కేల్ గ్రంథము 33:2 మనం చూసినప్పుడు, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకనొక దేశం మీదకి ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలుగా నియమించిన ఎడల, 3వ వచనం, అతడు దేశం మీదకి ఖడ్గము వచ్చుట చూచి అన్నమాట అండర్లైన్ చేయండి. బాకా ఊది అన్న మాట అండర్లైన్ చేయండి. జనులను హెచ్చరిక చేయాలి అన్న మాట అండర్లైన్ చేయండి. ఈ మూడు బాధ్యతలు అక్కడ రాయబడుతున్నాయి. 4వ వచనంలో, ఎవడైనను బాకానాదం వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాడి ప్రాణము తీసిన ఎడలా. ఇక్కడ ఈ మూడు నాలుగు వాక్యాలను ఆధారం చేసుకొని మనం ఆ పనిలో మూడు కీలకమైన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మరి వచ్చే ప్రమాదాన్ని చూసేవాడిగా ఉండాలి, అతడు స్పష్టంగా చూడాలి, దూరం నుంచే పసిగట్టాలి, అతని నేత్రాలు చాలా నిశితంగా పరీక్షించాలి, కాబట్టి చూడాలి అతడు. 2, చూసి ఊరుకోకూడదు, చూసి పట్టి పట్టినట్టుగా ఉండకూడదు, చూసి ముందుగానే పారిపోకూడదు. చూసిన వాడు ఏం చేయాలట? బాకా ఊదాలి, వార్నింగ్ బెల్ కొట్టాలి, బాకా ఊదాలి, వారి ముదలు కొట్టాలి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా, ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా వెంటనే బాకా ఊదాలి, బాకా ఊదాలి. తర్వాత మాట ఆ హెచ్చరిక చేయాలి, హెచ్చరిక చేయాలి. అదేదో పెళ్లి వరకు చెప్పినట్టుగా కాదు, ఎంతో ఎంతో గంభీరంగా సింహము గాండ్రించినట్లుగా గొప్ప కేక వేసి అరిసి మరి జనాన్ని హెచ్చరిక చేసి సిద్ధపరచాలి. అలా చేసినప్పుడు మాత్రమే జనులు జాగ్రత్త పడతారు, ప్రాణాలు నిలుస్తాయి. కాబట్టి కావలి వాడి పని ఎంత విశేషమైందో చెప్పడానికి మరొక లేఖన భాగాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు పిల్లరా లేఖను మనకు జ్ఞాపకం చేస్తుంది. 21వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుదాం. నీవు వెళ్ళి కావలు వాణిని నియమింపుము, అతడు తనకు కనబడిన దానిని తెలియజేయవలను. కావలవాడు ఏం చేయాలట, కావలవాడు ఏం చేయాలట, చూడాలి, చూసిన దాన్ని ఆలోచన లేకుండా చెప్పాలి, చూడాలి, చూసిన దాన్ని ఆలోచన చేయకుండా చెప్పాలి. చాలా మంది చూసి కూడా కళ్ళు మూసుకుంటా ఉంటారు, చూసి కూడా నాకెందుకులే అనుకుంటారు, చెప్తే ఏం గొడవ వస్తుందిలే అనుకుంటారు, చెప్పడానికి సంకోచిస్తారు, ఇది కామనే కదా అనుకుంటారు. దాని వెనకాల వచ్చే పర్యవసనం ఎంత తీవ్రమైందో దాన్ని మనం గుర్తెరిగితే మౌనంగా ఉండకూడదు, మౌనంగా ఉండకూడదు, చెప్పకుండా ఉండకూడదు. చాలా మంది తల్లిదండ్రులకి తమ పిల్లలు చేస్తున్న పనులు ఆ చిన్న చిన్న పనులే, అవి మంచివి కావు, ఇది సరైంది కాదు అని తెలుసు, కానీ పిల్లలకి భయపడి లేదా వల్లమానిన ప్రేమ విపరీతమైన ప్రేమ వాళ్ళకి అది తప్పుగా అనిపించదు. ఇది తప్పు, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడపకూడదు, ఆన్లైన్లో చాటింగ్ మంచిది కాదు, అపరిచితమైన వ్యక్తులతో అలా మాట్లాడకూడదు, లేకపోతే ఈ బట్టలు ఇలాంటి టైట్ ఫిట్లు వేసుకోకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోవడం మంచిది కాదు. ఇవన్నీ చూస్తుంటారు, ఇది పండగ చూసినట్టు, చోద్యం చూసినట్లు. చెప్పడానికి మాత్రం నోరు రాదు, చెప్పడానికి మాత్రం ధైర్యం చాలదు. పిల్లరా ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను నియమించాను, నేను నీకు తెలియజేశాను, నువ్వు చూస్తున్నావు కానీ ఏం చెప్పట్లా, నువ్వు చూస్తున్నావు ఏమి చెప్పట్లా, చెప్పే పని నీది, హెచ్చరించే పని నీది, సరిదిద్దే పని నీది, బాధ్యత కలిగిన స్థాయిలో నేను ఉంచాను. సంఘం మీద ఉన్న కాపర్లు కూడా, సంఘంలో ఉన్న విశ్వాసులు, వారి పోకడలు, వారి పద్ధతులు ఎంతమాత్రం వాక్యానుసారమైనవి కావు, అవి దేవుడు నచ్చడు, అలా ఉండకూడదు, ఆ కాగుడి వ్యసనంలో ఉండటం మంచిది కాదు, వ్యభిచారం మంచిది కాదు, ఇవన్నీ తెలుసు, చూస్తూ ఉంటాడు పండుగ చూసినట్టుగా. చెప్పితే భయం, సంఘానికి రారు, కానుకలు ఎవరు, తగ్గిపోతారు, లేదా నన్ను పాస్టర్ పోస్టించి పక్కకి నెట్టేస్తారు. ఎవరికి భయపడాలి, దేవునికా మనుషులకా, ఎవరికి భయపడాలి, దేవునికా మనుషులకా అన్న ఈ ప్రశ్న దగ్గర మనం ఎవరికి భయపడుతున్నాం, మనం ఎవరికి భయపడుతున్నాం, అధికారులకు భయపడుతున్నాం, మనుషులకు భయపడుతున్నాం, కడుపుని పుట్టిన పిల్లలకు భయపడుతున్నాం, సంఘంలో విశ్వాసులకు భయపడుతున్నాం. భయపడడం నీ నైజ్యమైతే నువ్వు ఎంత మాత్రం కావలి పనికి పనికిరావు, భయపడడం నీ నైజ్యమైతే నువ్వెంత మాత్రం కావలి పనికి పనికిరావు. నీకు అప్పచెప్పిన ఈ బాధ్యత నువ్వు అప్పచెప్పిన వాడికి నమ్మకంగా ఉండాలి, అప్పచెప్పిన దేవుడికి నమ్మకంగా ఉండాలి. కాబట్టి చూస్తున్నావు, చూడాలి, చెప్పాలి. చూసి కూర్చుంటే మరి దానికి ఉత్తరవాదు నువ్వే, దానికి ఉత్తరవాదు నువ్వే అంటున్నాడు ఆయన. 6వ వచనంలో మాట్లాడుతున్నా, నువ్వు వెళ్ళి కావలి వాణ్ణి నియమింపుము, అతడు తనకు కనబడు దానిని తెలియజేయవలను. ఏం తెలియజేయాలి, 7వ వచనంలో జతలు జతలుగా వచ్చే రౌతులను, వరుసలుగా వచ్చే గాడిదలను,
వరుసలుగా వచ్చి ఒంటలను అతనికి కనబడగా శత్రువు వస్తున్నాడు, శత్రువు యొక్క సైన్యం వస్తుంది, శత్రువు యొక్క సైన్య సమూహం దూసుకుంటూ వస్తుంది, జాతల జాతలుగా పరిగెట్టుకుంటూ వస్తున్నారు. అది చూశాడు, చూశాడు అతడికి కనబడగా అతడు బహు జాగ్రత్తగా చెవియొద్ది నిదానించి చూడాలి. అబ్బా ఎంత కీలకమైన బాధ్యతో, ఎంత కీలకమైన బాధ్యతో, శత్రువు వస్తుండగా శత్రువు కనబడుతుండగా ఎలా చూడాలట? అతడు బహు జాగ్రత్తగా, అతడు బహు జాగ్రత్తగా చెవియొద్ది నిదానించి చూడాలి, చెవియొద్ది నిదానించి చూడాలి. అందుకే చాలా మంది ఈ మానసిక తత్వవేత్తలు అంటున్నారు, తండ్రులారా తల్లులారా మీ పిల్లల మీద కన్నేయండి, మీ పిల్లల మీద కన్నేయండి, మీ పిల్లల స్నేహాల మీద కన్నేయండి, మీ పిల్లల రూముల్లో ఏం చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు ల్యాప్టాప్లో వాళ్ళు ఆన్లైన్ అకౌంట్స్ లో వారు ఎవరితో చాట్ చేస్తున్నారో, వారు ఎలాంటి వెబ్సైట్లు చూస్తున్నారో, మీరేం చేయాలట? జాగ్రత్తగా ఒక కన్నేయాలి, మీరు కనిపెట్టాలి, లేకపోతే దాని మూల్యం చాలా ఉంటుంది. అన్ని విషయాల్లో, అన్ని విషయాల్లో కావలి వాని బాధ్యత చాలా కీలకమైంది. ఆయన అంటున్నాడు అతడు బహు జాగ్రత్తగా చెయ్యొగ్గి నిదానించి చూసిన చూసిన వాడు ఏం చేస్తాడు, నాకెందుకు వచ్చిందిలే నోరు మూసుకొని కూర్చోవడానికి, అతడి తిరిగిపోడు కాదు, కావలవాడు, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, చాలా బృహత్తరమైన బాధ్యత కలిగిన వాడు. 8వ వచనంలో ఇలా అన్నాడు, సింహము గర్జించినట్లు కేకలు వేసి, ఏం ఎలా చెప్పాలట, ఎలా చెప్పాలట, ఆ అరుపుకి గుండెలు జారిపోవాలి, ఆ అరుపుకి నిర్లక్ష్యం పోవాలి, ఆ అరుపుకి పడుకుంటున్న వాడు బులుక్కు పడి లేచి కూర్చోవాలి, అలా అరవాలి, అలా అరిచి చెప్పాలి, అలా గద్దించి చెప్పాలి, అలా హెచ్చరించి చెప్పాలి, అలా కొట్టేటట్లుగా చెప్పాలి అంటున్నాడు. ఎలా చెప్పాలట, సింహము గర్జించినట్టు కేకలు వేసి ఏం చెప్పాలి, నా ఏలినవాడా పగటి వేళ నేను నిత్యము కావలి బురుసు మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలి కాయచున్నాను. ఏంటా బాధ్యత, ఏంటా బాధ్యత, పగలు చేయాల్సిందే రాత్రి చేయాల్సిందే, పగలు కావలి తప్పించుకోవడానికి లేదు, రాత్రి కావలి తప్పించుకోవడానికి లేదు, ఎండాని లేదు వానాని లేదు, పగలని లేదు రాత్రిని లేదు, చలిని లేదు పండగ లేదు పబ్బం లేదు ఏది లేదు, ఒకే ఒక్క పని, నువ్వు వాచ్మ్యాన్వి, నువ్వు కావలివాడివి, నీకు అప్పచెప్పిన పని విశేషమైంది. అక్కడ ఎలాంటి అలక్ష్యానికి నిర్లక్ష్యానికి తావే లేదు, తావే లేదు. కాబట్టి ఎల్లప్పుడూ ఎల్లవేళలా మెలకువతో నువ్వు కావలు కాయాలి. పగటి వేళ నేను నిత్యము కావలి బురిజి మీద నిలుచుచున్నాను, రాత్రి అంతయు కావలు కాయచున్నాను. 9వ వచనంలో ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను. జతలు జతలుగా, జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పాను. ఈరోజు పిల్లరా మనం చూస్తా ఉన్నాం, ప్రపంచం మీదకు విపత్తు వచ్చింది. ఏ రోజు చూడలేదు, లోకం ఎన్నడూ ఊహించలేదు. మా దగ్గర శాస్త్రం ఉంది, మా దగ్గర సైన్స్ ఉంది, మా దగ్గర టెక్నాలజీ ఉంది, మా దగ్గర ఫినాన్షియల్ కెపాసిటీ ఉంది, మా దగ్గర ఫిజికల్ కెపాసిటీస్ ఉన్నాయి, మాకు ఆర్మీ ఉంది, మాకు దళాలు ఉన్నాయి, మాకు బలగాలు ఉన్నాయి, ఏం పర్లా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము విచ్చలవిడిగా తిరగొచ్చని ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు తిరుగుతూ ఉండగా మరి కరోనా వైరస్ వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. అందరు తలుపులు వేసుకుని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి, బయటకు రావద్దు, బయటకు రావద్దు. అంతకుముందు వరకు ప్రభుత్వం ఒకటే చెప్పింది, నైట్ పూటకు రాత్రి పూట కూడా దాని ఏమంటారు ఫుడ్ కోర్ట్లు, అర్ధరాత్రి 12 గంటలకు కూడా బయటకు వచ్చి నువ్వు తినొచ్చు, అబ్జెక్షనే లేదు. బార్లు కబ్బులు పబ్బులు సినిమాలు రోడ్లు విచ్చలు విడతాను, ఎంత ఎక్కువగా షాపింగ్ చేస్తే అంతగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ఎంత తాగితే అంతగా డబ్బులు వస్తాయి. కాబట్టి విచ్చలవిడిగా ఆనందించండి, సంతోషించండి, తిరగండి, మేమే పండగలు పెడతాం, మేమే పుష్కరాలు చేస్తాం, రండి 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 అని పిలుస్తా కూర్చున్నారు.
ఇప్పుడు రావద్దు బాబోయ్, రావద్దు బాబోయ్ అని చెప్పి చేతులు పెట్టి దండం పెడుతున్నారు. ఇంట్లో కూర్చోండి, ఇంట్లో కూర్చోండి, ఇంట్లో కూర్చోండి అని హెచ్చరిక చేయాలి, హెచ్చరిక చేయాలి. దేవుని ప్రజలు సమాజాన్ని హెచ్చరిక చేయాలి, దేవుని సేవకులు సంఘాన్ని హెచ్చరిక చేయాలి, కుటుంబ యజమానులు కుటుంబ సభ్యులను హెచ్చరిక చేయాలి. అందుకొరకే కావలవాణిగా నియమించాడు. ఖడ్గం వస్తుంది, ఖడ్గం వచ్చినప్పుడు ముందుగానే ఖడ్గం వస్తుంది, జాగ్రత్త 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 అని చెప్పాల్సిన బాధ్యత మనం చెప్పకపోతే, ఖడ్గం వస్తే ప్రాణాలు పోతే జవాబుదారులు మనమే, జవాబుదారులు మనమే. కాబట్టి పిల్లరా, కాబట్టి పిల్లరా, ప్రభు మనకు అప్పచెప్తున్న ఈ కావలవాణి బాధ్యత దగ్గర మనం ఎలా ఉన్నాం, ఎంత నమ్మకంగా ఉన్నాం, ఎంత మెలకుగా ఉన్నాం, ఎంత శ్రద్ధగా హెచ్చరిక చేస్తున్నాం, ఎంత శ్రద్ధగా మనం మిగతా వాళ్ళకి మేలుకొలుపు కలిగిస్తున్నాం. మన ఎంపికను మనం గుర్తెరిగిన వారిగా ఉన్నామా? మన బాధ్యతను మనం గుర్తెరిగిన వారిగా ఉన్నామా? మనం చేయాల్సిన పని, మనకు అప్పచెప్పిన పని మనం నమ్మకంగానే చేస్తున్నామా అని యువతి కాల సమయంలో లేఖనాలు మన బాధ్యతను జ్ఞాపకం చేస్తూ ఉండగా ఎట్లా ఉన్నామో ఒక మారు అర్థం చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం, సరిదిద్దుకుందాం. అలా సరిదిద్దుకోకపోతే రేపు ఆయన ముందు మనం నిలవాలి. ఆయన మనం ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి. పిల్లరా, మన ఉత్తరవాదులం అవుతామట, మనం విచారణకు గురవుతామట. కాబట్టి పిల్లరా, మనం చేయాల్సిన బాధ్యతను నమ్మకంగా చేద్దాం, మనకు అప్పచెప్పిన బాధ్యతను నమ్మకంగా చేద్దాం. మనం చేయాల్సిన బాధ్యత దగ్గర, అప్పచెప్పిన బాధ్యత దగ్గర నిర్లక్ష్యంగా ఉండటం ఎంతమాత్రం, ఎంతమాత్రం ఈ కడవరి దినాల్లో, ఈ రాకడి దినాల్లో, అంత్య దినపు సంభవాలు మనం చూస్తూ ఉండగా ఇంకా నిర్లక్ష్య స్వభావం, ఇంకా ఏమీ కాదులే, ఏమీ కాదులే, పర్వాలేదులే, వ్యాక్సిన్ ఇచ్చేస్తుందిలే, పర్వాలేదులే, డాక్టర్లు ఉన్నారులే, పర్వాలేదులే, వేరే కారణాలు ఏదో చూపించి పర్వాలేదులే, పర్వాలేదులే అన్న ధోరణి ఎంతమాత్రం మనకు మంచిది కాదు అని, ఎంతమాత్రం నీకు క్షేమం కాదు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రతి పరిస్థితి మారుతా ఉన్నాయి, అన్ని తలకిందులు అవుతా ఉన్నాయి. ఆయుష్కాలం తగ్గిపోతా వచ్చింది, 60 సంవత్సరాలు బ్రతకడమే గగనమైపోయింది, భయంకరమైన వ్యాధులు లోకం మీద ఏలుబడి చేస్తా ఉన్నాయి. ఇన్ని సంభవాలు జరుగుతూ ఉండగా నువ్వు ముందుగానే నిశితమైన దృష్టితో దూరం నుంచే ముందే చూసి ముందే గ్రహించి సిద్ధపాటు కలిగి నిన్ను సిద్ధపరచుకోవాలి. మొదటిగా పోయేది కావలవాణి ప్రాణమే. నిర్లక్ష్యంగా ఉంటే మొదటిగా బాణం దూసుకుపోయేది కావలవాణి గుండెలోనికే. మొదటిగా పోయేది నీ ప్రాణమే. నీ ప్రాణాన్ని, పట్నం యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి మెలకువగా ఉండవలసిన బాధ్యతగా, మెలకువగా ఉండవలసిన బాధ్యత కలిగిన స్థలంలో ప్రభు మన నిలబెట్టి ఉండగా మన మెలకువతోనే ఉన్నామా? మిగతా హెచ్చరిక చేస్తున్నామా? ఒక మారు మనం అర్థం చేసుకుందాం, గ్రహిద్దాం, సరిదిద్దుకుందాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. దయచేసి కాల్స్ అన్ని చేస్తా ఉన్నాను, వీటిలో ఉంచుకోండి. మన ముందు 1/4 గంట సమయం ఉంది. ఒక మారు దేశం కొరకు, మన డిపార్ట్మెంట్ కొరకు, విన్న వాక్యం కొరకు మనం ఇట్లా ప్రార్థన చేసుకొని సమయానికి మనం ముగించుకుందాం, 6:30కి ముగించుకుందాం. కాల్స్ అన్మ్యూట్ చేస్తా ఉన్నాను, మీరు మాత్రం మీట్లో ఉంచుకోండి. కాల్స్ మీట్లో పెట్టుకోవాలి, కాల్స్ మీట్లో పెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, మరి విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రేరేపించబడ్డ వారు ప్రార్థన చేయండి, మన ముందుకు వెళ్దాం. ఆనంద్ బాబు సార్ ఉన్నారా? సార్ ప్రార్థన చేయండి, వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయండి.
ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి, దేవునికి ఇచ్చినటువంటి హెచ్చరికను బట్టి ప్రార్థించుకోండి. అందరూ కూడా నీటిలో పెట్టుకోండి, దేవుడు చూద్దాం. పరిశుద్ధ తండ్రి, కృప కలిగిన మా పరమ తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. తండ్రి మీరెంతో గొప్ప దేవుడు అయ్యా, మీరెంతో ప్రేమించి మమ్మల్ని అందరూ కూడా మీ కృపలో నడిపిస్తున్నందుకు, భద్రపరుస్తున్నందుకు మీ బాధలకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. అవును ప్రభువా, తండ్రి మాకు ప్రధాన కాపరి మీరే నా తండ్రి. అవును ప్రభువా, మాకు మంచి కాపరి మీరు ప్రభువా. కాబట్టి అనుదినము మమ్మల్ని ప్రభువా మీ కృపలో భద్రపరుస్తున్నారు, మాకు కావలిగా ఉంటున్నారు, మమ్మల్ని మా ప్రభువా కాస్తున్నారు. మమ్మల్ని తండ్రి లోకంలో ఉన్న వాటి వైపు కానీ నా తండ్రి నాయన లోకం వైపు కానీ సాతాను వైపు కానీ ప్రభువా పోకుండా నిరంతరము మమ్మల్ని కాస్తున్నారు, నిరంతరం మమ్మల్ని ప్రభువా మీరు భద్రపరుస్తున్నారు. మీ నిమిత్తమే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు అదే బాధ్యత మాకు కూడా ఇచ్చినందుకు వందనాలు. పరమ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పని బాధ్యత కూడా సొసైటీకి కాపుగా అయితే ప్రభువా నా తండ్రి. అంతేకాదు నాయన మీ బిడ్డలు, మీ బిడ్డలు ప్రభువా మీరు ఎంచుకున్న వాళ్ళు, మీరు ఏర్పరచుకున్న వారి యొక్క బాధ్యత కూడా కావాలి. కాబట్టి తండ్రి నాయన ఆత్మలు కావాలి, ఆత్మల కొరకు కావాలి కాయించే బాధ్యత కూడా మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా పరమ తండ్రి. అది నుంచి ఇప్పటి వరకు మీరు ఎంతమంది అయితే ఎంచుకున్నారో, ఎంతమంది అయితే ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రభావ బాధ్యతగా కావాలి కాస్తుంది. సమాజాన్ని, సొసైటీని, ప్రభావ మీ బిడ్డలను అయ్యా మరి విశ్వాసులను హెచ్చరిస్తూ నాయన కాపు కాస్తూ నా ప్రభావం వచ్చి ఉన్నారు. అదే అతి కురుగును మాకు కూడా మీరు ఇచ్చారు. ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభా నా తండ్రి బాధ్యత కలిగిన వారై కావలి వారుగా నా తండ్రి సొసైటీకే కాదు ఆత్మలకు నా ప్రభా కావలి వారుగా ఉంటూ సాధ్యమైనంత వరకు అందరినీ కూడా ప్రభా నా తండ్రి వాక్యం వైపు నడిపించే వారుగా ఉండటానికి సహాయం చేయాలి అయ్యా. మీకు వందనాలు. వాక్యాన్ని పంచినటువంటి మీ దాసుని బట్టి మీకు వందనాలు. మీ కుమారుడికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు నా తండ్రి. వచ్చిన బాగున్నా తండ్రి మా అందరిలో కూడా ప్రభా విన్న వారందరిలో తండ్రి ఫలించి నాయన నా తండ్రి మేమందరం కూడా మీ కృపలో భద్రపరిచి నా ప్రభా మీ వైపు చూడటానికి సహాయించి మరి వేడుకుంటున్న తండ్రి. మీ కృప చూపించండి, మీ దాసుని ఇంకా బలపరచండి, మీ కుమారుని ఇంకా నా ప్రభా బలముగా వాడబడినట్లు నాయన మీరు కృప చూపించి మరి వేడుకుంటున్నాం. సహాయం చేయండి నా తండ్రి. వాక్యాన్ని ప్రభా మేమందరం కూడా తండ్రి మా జీవాధారముగా నా తండ్రి పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఆయన మీ కృప చూపించి నడిపించమని విన్న వారందరిలో తండ్రి వాక్యం నా ప్రభా ఫలించి అభివృద్ధి చెంది నా ప్రభా వాక్యానుసారమైనటువంటి జీవితం, వాక్యానుసారమైనటువంటి జ్ఞానం, వాక్యానుసారమైనటువంటి ప్రభా నడక దయచేయమని అందరూ మీతో పాటు నడవటానికి, మీరు నడవటానికి, మీరు నా తండ్రి స్థిరముగా ఉండటానికి సహాయం చేయమని నాయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ పొందనాలు చెల్లించుకుంటూ నా తండ్రి వాక్యాన్ని మరి మా అందరిలో కూడా ఫలింపజేయమని, వీరు పెట్టమని, అభివృద్ధిపరచమని తాదేపడి వేడుకొంచాం. నాజరేడి అనేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నామా పరమ తండ్రి.
మరి మనందరికీ గురించి ఒక మారు మన దేశం కొరకు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కొరకు, కరోనా వైరస్ నుంచి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. దాని తర్వాత చివరికి ప్రార్థన చేసుకుందాం. మరి పరిస్థితులు దిగజారుతూ ఉండగా, వ్యాధి తీవ్రమవుతూ ఉండగా, అనేక మంది తెలుసు కుటుంబాలే మరి ఈ వ్యాధి బారిన పడుతూ ఉండగా మనం ప్రార్థన చేద్దాం. రాష్ట్రాల కొరకు, పోలీసుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దాని తర్వాత శాలిం రాజన్న చివరికి ప్రార్థన చేస్తారు. శాలిం అన్న
మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి జిస్ వ్యక్తి సే బాత్ కర్ రహే హై ఉన్హోనే ఆప్కే కాల్ కో హోల్డ్ పర్ రఖా హై, కృపయా లైన్ పర్ బనే రహే.